హరే కృష్ణ దండత్నామాలు. అందరి భక్తులకి స్వాగతం. ఈరోజు మన శ్రీ వాల్మీకి రామాయణం చర్చలోకి. ఈరోజు చాలా ముఖ్యమైన ఘటాన్ని చర్చించుకోబోతున్నాము, శ్రీ సీతారాముల యొక్క కళ్యాణం. సో ఇది మనకి శ్రీ వాల్మీకి రామాయణంలో బాలకాండ అధ్యాయాలు 70 నుంచి 73లో వర్ణించబడి ఉంది. సో విస్తృతంగా ఎగ్జాక్ట్లీ ఇన్ డీటెయిల్ ఎలా జరిగింది వివాహం శ్రీరాముడికి ఇంకా సీతమ్మదేవికి అనే విషయాన్ని ఈరోజు చర్చించుకుందామంట. సో మనము ఈరోజు చర్చను మొదలు పెట్టే కన్నా ముందు ముఖ్యంగా మంగళాచరణ చేసుకొని ఆరంభిద్దాం. ఓం అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనాశలాకయ చక్షోరుమిళితం యేన తస్మై శ్రీ గురవే నమః. శ్రీ చైతన్య మనోభీష్టం స్థాపితం యేన భూతలే స్వయం రూప కదా మయ్యం దదాతి స్వపదాంతికం. వందేహం శ్రీగురూన్ శ్రీయుతాపదకమలం శ్రీగురూన్ వైష్ణవాంశ శ్రీరూపం సాగ్రజాతం సహగణరఘునాథాన్వితాం తం సజీవం సాద్వైతం సావధూతం పరిజనసహితం కృష్ణచైతన్యదేవం శ్రీరాధాకృష్ణపాదాన్ సహగణలలిత శ్రీవిశాఖాన్వితాంశ. నమావోం విష్ణుపాదాయ కృష్ణప్రేష్టాయ భూతలే శ్రీమతే భక్తివేదాంత స్వామీనితి నామినే. నమస్తే సారస్వతే దేవే కౌరవాణీ ప్రచారిణే నిర్విశేష శూన్యవాదీ పాశ్చాత్యదేశతారిణే. నమో మహావదన్యాయ కృష్ణ ప్రేమ ప్రదాయతే కృష్ణాయ కృష్ణ చైతన్య నామినే గౌరద్విషే నమః. హే కృష్ణ కరుణా సింధో దీనబంధు జగత్పతే గోపేశ గోపికా కాంత రాధాకాంత నమోస్తుతే. తప్త కాంచన గౌరాంగీ రాధే వృందావనేశ్వరీ వృషభానుసుతే దేవీ ప్రణమామి హరిప్రియే. నీలాచల నివాసాయ నిత్యాయ పరమాత్మనే బలభద్ర సుభద్రాభ్యాం జగన్నాథాయ తే నమః. వాంఛాకల్పతరూభ్యశ్చ కృపాసింధుభ్యైవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. జయ శ్రీకృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీయద్వైత గదాధర శ్రీవాసాది గౌరభక్తవృంద. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ. సో మనము ఇప్పుడు ఈ యొక్క దినమున శ్రీరాముడు మరియు సీతాదేవి యొక్క వివాహం గురించి చర్చించుకుందాం, ఎలా జరిగింది అని. సో ఒకరోజు పొద్దున రాజ్యసభలో సమావేశమైన తర్వాత జనకు తన మంత్రులతో మిగతా వాళ్ళందరితో చెప్పారన్నమాట, ఇప్పుడు ఇటువంటి శుభకార్యం జరగబోతుంది, సీతాదేవి యొక్క వివాహం జరగబోతుంది. సో ఇటువంటి ఎంతో శుభకార్యంలో నా యొక్క తమ్ముడు కూడా యోగ్యుడు, అతను ఎంతో ఉన్నతమైన వాడు, అటువంటి నా తమ్ముడు ఎంతో గొప్ప వీరుడు, సాంఖాస్య అనే ప్రదేశానికి ఆయన రాజు, ఇప్పుడు అక్కడ నివసిస్తున్నాడు, ఆయన కూడా ఇక్కడ ఉంటే చాలా బాగుంటుంది, ఈ యొక్క కార్యక్రమాల్లో ఆయన కూడా పాల్గొంటే ఎంతో బాగుంటుంది. సో అందుకనేసి ఆయన తన యొక్క ఇచ్ఛని వ్యక్తం చేసి జనకుడు తన యొక్క శతానంద ఇంకా మిగతా మంత్రులతో ఇంకా సమాచారం అందజేయాలని కొంతమంది దూతలను పంపించాడన్నమాట. సో వాళ్ళందరూ కూడా శాంఖాస్య అనే ప్రదేశానికి వెళ్ళి ఆ శాంఖాస్యలో ఆయన్ని కలుసుకొని ఈ విషయమంతా చెప్పారు. అక్కడ ఎలా సీతాదేవి యొక్క వివాహం జరగబోతుంది రాముడితో, శ్రీరాముడితో. సో మిమ్మల్ని కూడా ఆహ్వానిస్తున్నారు, మీరు కూడా ఉంటే ఆయనకి ఎంతో ఆనందం అంట. సో మిమ్మల్ని కూడా ఆహ్వానిస్తున్నారని కుశధ్వజకి చెప్పారనమాట. కుశధ్వజ జనకుడి యొక్క తమ్ముడు అనమాట. సో కుశధ్వజ కూడా ఎంతో ఆనందంతో వెంటనే అక్కడి నుంచి బయలుదేరి మిథిలాకి చేరుకుంటారనమాట. మిథిలాకి చేరుకొని కుశధ్వజను చూసి ఎంతో ఆనందంతో ఆయనకు స్వాగతం పలికి జనకుడు ఆయన కూడా ఆయనలాగే ఆయనకు తగ్గట్టుగా ఆయన మహారాజు ఆయనకు తగ్గట్టుగా సింహాసనాన్ని ఇచ్చి ఇద్దరు సింహాసనం పైన కూర్చుంటారు ఇప్పుడు. అలా దాని తర్వాత ఇంకా జనకుడు పంపిస్తాడనమాట సూచన దశరథ మహారాజుకి ఆహ్వానం, ఈ వివాహం విషయం గురించి మాట్లాడదామనేసి దానికి సంబంధించిన విషయాలు మాట్లాడడానికని ఆహ్వానిస్తారు. సో దశరథుడు ఆహ్వానం పుచ్చుకొని, ఇప్పుడు దశరథుడు ఆల్రెడీ ఆయన యొక్క వశిష్ఠుల ముని ఇంకా మిగతా ఋషులు ఇంకా తన భార్యలు ఇంకా తన కుమారులతో చేరుకున్నారు, ఆల్రెడీ నివసిస్తున్నారు, ఇప్పుడు ఇక్కడే వచ్చేసారు మిథిలాకి. సో ఇప్పుడు ఆయన్ని ఈ సమయవాశానికి సభలోకి పిలుస్తున్నారనమాట. సో దశరథ మహారాజు స్వీకరించి ఆయన యొక్క ఆహ్వానాన్ని వెంటనే దశరథ మహారాజు ఆయనతో పాటు ముఖ్యంగా వశిష్ఠుల ముని, వశిష్ఠ ముని వారు ఇంకా విశ్వామిత్ర ముని ఇద్దరిని ఇంకా మిగతా వాళ్ళని తీసుకొని అక్కడ చేరుకున్నారనమాట సభలోకి. సో వాళ్ళందరూ అక్కడ కూర్చున్న తర్వాత దశరథ మహారాజు ఆయన అన్నారనమాట జనకుడికి, ఇప్పుడు మా యొక్క ఇక్ష్వాకు వంశంలో యొక్క కులగురువు అయిన వశిష్ఠుల వారు ఆయనే మా యొక్క ఇక్ష్వాకు వంశం చరిత్ర గురించి వివరిస్తారు, ఆయనకు సరిగ్గా తెలుసు ఎలా మాట్లాడాలి ఎలా వివరించాలి ఇవన్నీ విషయాలు కూడా మా తరఫున వశిష్ఠుల వారే మీతో మాట్లాడతారు ఈ విషయం గురించి అనగానే వశిష్ఠుల వారు కూడా ఆ యొక్క విశ్వామిత్రుడి యొక్క అనుమతిని తీసుకొని తద్వారా ఈ యొక్క ఇక్ష్వాకు వంశం అంటే శ్రీరాముడు జన్మించిన లేకపోతే దశరథుడు ఉన్న ఈ యొక్క వంశ చరిత్ర మొత్తం వర్ణిస్తారన్నమాట. సో ఇక్కడ మనకి మొత్తం సూర్యవంశం మొదటి నుంచి స్టార్టింగ్ నుంచి ఎలా స్టార్ట్ అయింది, ఎవరి నుంచి స్టార్ట్ అయింది సూర్యవంశం అంటే సూర్యుడు ప్రముఖంగా, కానీ ఆ ఫస్ట్ నుంచి తీసుకుని ఇప్పుడు రామచంద్రుడి వరకు ఎంతమంది రాజులు, ఎంతోమంది రాజులు ఉన్నారు. సో వాళ్ళందరూ ఎంతో గొప్ప గొప్ప రాజులు, ఎంతో గొప్ప ధార్మిక రాజులు, ఎంతో ప్రఖ్యాతి చెందిన రాజులు. వీళ్ళందరూ కూడా అయోధ్యను పరిపాలించారు ఒక్కొక్క సమయంలో. సో వారందరూ ఎవరు, ఎంత మహా వ్యక్తులు, ఎంత మహా గొప్ప రాజర్షులు ఈ యొక్క ఇక్ష్వాకు వంశంలో సూర్యవంశంలో జన్మించారు అనే విషయాన్ని, ఎంత గొప్ప వంశంలో శ్రీరామచంద్రుడు పుట్టాడనే విషయాన్ని వ్యక్తపరచడానికి ఇప్పుడు వశిష్ఠులు వారు మొదటి నుంచి స్టార్ట్ చేస్తారనమాట. ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుందంటే మన సృష్టి రచన స్టార్ట్ చేసింది బ్రహ్మదేవుడు కదా, అందరి జీవాత్మలను జీవరాశుల్ని. సో బ్రహ్మదేవుడి నుంచే స్టార్ట్ చేస్తారనమాట. బ్రహ్మదేవుడి యొక్క పుత్రుడు మరీచి, ఈ విషయం మనం భాగవతంలో చర్చించుకున్నాము, మీరు భాగవతం క్లాస్ వినుంటే చూసుంటారు వినుంటారు. సో మరీచి యొక్క పుత్రుడు కశ్యప, కశ్యప యొక్క పుత్రుడు వివస్వాన్, ఆయన ఇప్పుడు ప్రస్తుతం సూర్య భగవానుడు, ఆయన పేరు వివస్వాన్. సో సూర్యదేవుడి యొక్క పేరు వివస్వాన్. ఈ వివస్వానుడి యొక్క పుత్రుడే మను. సో ఈ మను యొక్క పుత్రుడు ఇక్ష్వాకు. సో ఈ మను వేరండి, స్వయంభో మను కాదినా, ఈయన వివస్వాన్ వైవస్వత మను. అవునా, మనము భగవద్గీతలో చదువుకుంటాం కదా, ఇక్ష్వాకుర్ మనువే భ్రవీతని. సో భగవద్గీత పరంపర కూడా. సో ఇప్పుడు ఇక్కడ వివస్వాన్ నుంచి మను, మను నుంచి ఇక్ష్వాకుకి నెక్స్ట్ రాజు. సో ఈ ఇక్ష్వాకు వచ్చేసి మొదటి అయోధ్యకు మొదటి రాజు అన్నమాట. సో ఈ అయోధ్య ప్రాంతాన్ని పరిపాలించింది భూలోకంలో, ఈ పృథ్వీ పైన ఒక రాజుగా పరిపాలించింది సూర్యవంశంలో ఫస్ట్ రాజు వచ్చేసి ఇక్ష్వాకు మహారాజు. సో అందుకనే ఇక్ష్వాకు వంశం అని కూడా అంటాం అన్నమాట. ఈ ఇక్ష్వాకు మహారాజు కూడా మను, ఆయన సూర్యుడి నుంచి వచ్చారు కాబట్టి సూర్యవంశం కూడా అంటారు. సో దీని తర్వాత ఇక్ష్వాకు యొక్క పుత్రుడు, వీళ్ళందరూ గొప్ప రాజులు, ధార్మిక రాజులు, వారి యొక్క కొంతమంది వర్ణనల గురించి కొంతమంది గురించి మనం ఆల్రెడీ చర్చించుకున్నాం, భగీరథ, సగర ఇలాంటి రాజుల గురించి, దిలీప వీళ్ళందరి గురించి, ఇంకా కొంతమంది గురించి మనం భవిష్యత్తులో రామాయణంలో కూడా చర్చించుకుంటాం. ఇక్ష్వాకు యొక్క పుత్రుడు నెక్స్ట్ రాజు వచ్చేసి కుక్షి, కుక్షి యొక్క పుత్రుడు వికుక్షి, వికుక్షి యొక్క పుత్రుడు బాణ, బాణ యొక్క పుత్రుడు అనరణ్య, అనరణ్య యొక్క పుత్రుడు పృతు, పృతు యొక్క పుత్రుడు త్రిశంకు. త్రిశంకు గురించి మనం ఆల్రెడీ చర్చించుకున్నాము. త్రిశంకు తర్వాత నెక్స్ట్ ఆయన పుత్రుడు దుందుమార, దుందుమార యొక్క పుత్రుడు యువనాశ్వ, యువనాశ్వ యొక్క పుత్రుడు మాందాత. ఈయన గురించి కూడా మీరు వినుంటారు, ప్రఖ్యాత రాజు. సో మాందాత యొక్క పుత్రుడు సుసంధి, సుసంధికి ఇద్దరు పుత్రులు, ఒకరు వచ్చేసి ధ్రువసంధి, ఇంకొకరు వచ్చి ప్రసేంజిత్. ఈ ధ్రువసంధి మొదటి పుత్రుడు, ఆయన యొక్క సంతానం నెక్స్ట్ రాజు అయోధ్యకి భరత, భరతకి నెక్స్ట్ ఆయన పుత్రుడు వచ్చి అసిత. ఇక్కడ ఒక చిన్న స్టోరీ ఎక్స్ప్లెయిన్ చేస్తారు. అసిత తర్వాత అసితకి, అసిత కూడా మహా గొప్ప రాజు, పరాక్రమి. ఆయన ఎంతో, ఆయనకు విరుద్ధంగా కొంతమంది జన్మించారంట, ఆయనతో గొడవపడి పొట్లాడడానికి, ఆయనకు ఆయన ఆక్రమించడానికి. సో వారి పేర్లు వచ్చేసి హాయ్ హయాస్, తాబంగాస్, శశబిందూస్, వీళ్ళందరూ కూడా జన్మించారంట ఈయనతో పోరాడడానికి, పొట్లాడడానికి. సో ఈయనతో పొట్లాడి కొట్లాడి యుద్ధంలో ఎంతో తీవ్రంగా ఒక యుద్ధం జరిగింది. ఈ అసిత అనే ఈ సూర్యవంశపు రాజు మరియు ఈ వీళ్ళందరూ కూడా. సో అటువంటి యుద్ధంలో అప్పుడు ఆయన రాజ్యం వదిలి అక్కడి నుంచి వెళ్ళిపోవాల్సి వచ్చిన పరిస్థితి వచ్చిందనమాట అసితకు. సో ఆయన హిమాలయాల దగ్గర ఉన్న భృగు ప్రశ్రవణ అనే ప్రదేశానికి చేరుకొని అక్కడే ఆయన ఇంకా అప్పటికి శక్తి అయినది క్షీణించిపోయింది. సో ఆయన యొక్క పరిస్థితి, సో అక్కడైనా ప్రాణాలు వదిలేశారనమాట. సో అక్కడే వదిలేసిన తర్వాత, దాని తర్వాత ఆయనకి ఇద్దరు భార్యలు ఉన్నారు. అప్పటికి వాళ్ళిద్దరు భార్యలు గర్భవతులు. సో ఆయన చనిపోయినప్పుడు ఆయనకున్న ఇద్దరు భార్యలు గర్భవతి స్త్రీలు అనమాట. సో వారిద్దరు గర్భవతి స్త్రీలు, కానీ అందులో ఒక గర్భవతి స్త్రీ ఇంకొక ఆమె యొక్క కడుపులో ఉన్న బిడ్డను చంపాలి అనేసి ఉద్దేశంతో విషాన్ని ఇచ్చిందనమాట, ఆమెకి విషాన్ని తాగించిందనమాట, తినిపించింది అంటే అన్నంలోనో ఎందులోనో పెట్టి. సో విషాన్ని ఆమెకి ఇచ్చిందనమాట. సో ఆమెకు తెలియకుండా విషయం తీసుకుంది, తర్వాత తెలిసింది. సో ఆమె ఎలాగైనా నా పుత్రుణ్ణి, నేను సంతానాన్ని నేను దక్కించుకోవాలి, నేను బతికించుకోవాలి అనే ఉద్దేశంతో కాలింది ఆమె పేరు. ఈ కాలింది ఆమె వెంటనే ఇక్కడే ఆ భృగుముని యొక్క పుత్రుడు, ఆ హిమాలయాల దగ్గర ఉన్న భృగుముని యొక్క పుత్రుడు ఒక ఆయన, ఆయన వంశజుడు చవ్వన ఋషి, ఆయన దగ్గరికి వెళ్తుంది. ఆయనకి ఎన్నో సేవలు చేసుకుంటుంది. దాని తర్వాత ఆయన ఆమె సేవలకు మెచ్చిన తర్వాత ఆమె విలపిస్తుంది, నాకు ఇలాంటి బాధ ఉంది, నేను నా యొక్క ఇంకొక భార్య ఇలా విషం తాగించింది నా యొక్క పుత్రుని, నా సంతానాన్ని, గర్భంలో ఉన్న సంతానాన్ని చంపేయడానికి. సో నేను మాత్రం నా గర్భాన్ని నా రక్షించుకోవాలనుకుంటున్నాను, సంతానాన్ని, వచ్చే సంతానాన్ని. మీరు ఎలాగైనా ఈ యొక్క వరం ఇవ్వండి, లేకపోతే మీ యొక్క కృప ప్రసాదించండి అని. సో ఆ యొక్క చవ్వన ముని అంటాడు, ఆశీర్వదిస్తూ కొని యొక్క గర్భంలో ఉన్న శిశువు ఆ విషాన్ని తీసుకొని కూడా ఎంతో పుష్టిగా హెల్దీగా జన్మని తీసుకుంటాడు. సో విషాన్ని ఒక సంస్కృతంలో గర అంటారన్నమాట. సో విషాన్ని తీసుకొని జన్మిస్తాడు కాబట్టి ఆయన పేరు సగర, సగర అంటే విషంతో సహా ఎంతో పుష్టిగా ఏమాత్రం సమస్యలు లేకుండా, అంటే శారీరక సమస్యలు లేకుండా ఆయన మంచిగా జన్మిస్తాడు శిశువు. సో నువ్వు ఏమాత్రం కంగారు పడాల్సిన అవసరం లేదు అని చెప్పేస్తాడు అనమాట. సో ఈ విధంగా సగర యొక్క జన్మ జరుగుతుంది. ఈ సగర మహారాజు గురించి మనం ముందొకసారి గంగాదేవి యొక్క చరిత్రను, ఎలా గంగాదేవి భూమిపైకి వచ్చింది అనే విషయాన్ని చర్చించుకున్న సమయంలో మనము సగర మహారాజు గురించి చర్చించుకున్నాం. సో ఆయన యొక్క నెక్స్ట్ అయోధ్య రాజు పుత్రుడు వచ్చేసి అసమంజ. సో అసమంజ యొక్క పుత్రుడు అంశుమాన్, అంశుమాన్ యొక్క పుత్రుడు దిలీప, దిలీప యొక్క పుత్రుడు భగీరథ. సో ఈ భగీరథుడు ఫైనల్గా తపస్సు చేసి ఎలా గంగను భూమి దిగ్గు తీసుకొచ్చాడనే విషయాన్ని మనం ఎప్పుడో చర్చించుకున్నాం. సో ఈ భగీరథుడి యొక్క పుత్రుడు కకుత్స్థ, అందుకే చాలాసార్లు ఒక్కొక్కసారి ఓ కకుత్స్థ అని కూడా పిలుస్తారనమాట. విశ్వామిత్రుడు చాలాసార్లు రాముణ్ణి, లక్ష్మణుడిని, వీళ్ళని ఓ కకుత్స్థ అంటే ఎలాగైతే కృష్ణుడు అర్జునుడు ఓ భారత అని పిలుస్తారు, భారత వంశంలో పుట్టినవాడు అని, అలాగే ఇక్కడ కకుత్స్థ అని అంటారనమాట. కకుత్స్థ యొక్క మీ వంశంలో ఉన్న రాజు యొక్క వంశం అనుజుడు అని అందులో వచ్చామని. ఈ కకుత్స్థ యొక్క పుత్రుడే ఎంతో ప్రఖ్యాతి చెందిన రాజు రఘు. ఆయన పేరు మీద కూడా రఘువంశంగా ఈ యొక్క వంశం చాలా ప్రసిద్ధి. అలాగే రాముణ్ణి కూడా రఘు వీర లేకపోతే రఘువంశం, రఘు రామ్ లేకపోతే రఘుకుల రామ్ అలా మనం ప్రశంసిస్తాం కదా. ఎందుకంటే రఘు కూడా చాలా ఎంతో గొప్ప ధార్మిక రాజు. సో ఆయన దాని తర్వాత ఆయన పుత్రుడు వచ్చేసి ప్రవృద్ధ. ఈ ప్రవృద్ధ రాక్షసుడిగా మారిపోతాడు దాని తర్వాత. ఎందుకు అంటే వశిష్ఠుల ముని యొక్క శాపం వలన. అప్పుడు వశిష్ఠుల మునినే మళ్ళీ తిరిగి శాపం ఇద్దామనుకొని ఈ వ్యక్తి ప్రవృద్ధ జలాల్ని తీసి శాపం ఇవ్వబోతాడు వశిష్ఠుకి. అప్పుడు వెంటనే ఆయన యొక్క భార్య వద్దు అనేసి నివారించబోతూ ఆ జలాల కింద పడిపోయి ఆయన కాళ్ళ మీద పడతాయి. అందుకనే ఆయన పేరు కల్మాష పాద అని ఆయన పేరు పడిందనమాట. సో ఈయన యొక్క పుత్రుడు శంఖణ యొక్క పుత్రుడు సుదర్శన యొక్క పుత్రుడు అగ్నివర్ణ యొక్క పుత్రుడు శీఘ్రగ యొక్క పుత్రుడు మరు యొక్క పుత్రుడు ప్రశుశ్రుక, ఆయన పుత్రుడు అంబరీష యొక్క పుత్రుడు నహుష యొక్క పుత్రుడు యయాతి. ఈ నహుష యయాతి వచ్చేసి వీళ్ళు చంద్రవంశంలో ఉండే నహుష యయాతి వేరండి. వీరికి వేరు సేమ్ పేర్లు ఉన్నాయి కానీ వారు వేరే డిఫరెంట్ పర్సనాలిటీస్, వారు వేరు వ్యక్తులు. సేమ్ పేరు ఉందంతే, ఒకటే నామదేయం ఉంది కానీ వారు వేరు వ్యక్తులు, వీరు వేరు వ్యక్తులు. నహుష యయాతి తర్వాత ఆయన పుత్రుడు నాభాగ యొక్క పుత్రుడు అజ యొక్క పుత్రుడే దశరథుడు, దశరథు యొక్క పుత్రుడు శ్రీరామచంద్రుడు మరియు లక్ష్మణుడు, మిగతా భరత శత్రుఘ్నులు కూడా. సో ఇదన్నమాట సూర్యవంశం శ్రీరాముడి వరకు వర్ణిస్తారు ఇక్కడ మనకు వశిష్ఠుల వారు. వర్ణించేసి వశిష్ఠు వాళ్ళు అంటారు జనకుడికి, మేము మీ ఇద్దరు పుత్రికలను అంటే సీతాదేవి మరియు ఊర్మిలను ఇద్దరిని కూడా శ్రీరామచంద్రుడికి జనకుడికి తగిన వారిగా మేము స్వీకరిస్తున్నాము రాముడికి లక్ష్మణుడికి అని, మీ యొక్క ఇద్దరు పుత్రులను. ఈ విధంగా జనకుడికి చెప్పిన తర్వాత జనకుడు కూడా లేచి నిలబడి ఆయనకు ధన్యవాదాలు చెప్పి ప్రశంసించి మీరు చాలా బాగా వర్ణించారు, ఇలా పెళ్ళికి ముందు వివాహానికి ముందు రెండు తరఫున పెళ్లి అంటే అబ్బాయి తరఫు నుంచి అమ్మాయి తరఫు నుంచి ఇద్దరు కూడా వారి యొక్క తరాలు కనీసం ఒక 10 తరాలన్నా చూడాలంటారు. సో మీరు మీ వంశం గురించి బాగా వర్ణించారు వశిష్ఠులు వారు ఇక్ష్వాకు వంశం గురించి. సో నేను మా యొక్క వంశం గురించి కూడా నేను వర్ణించాలనుకుంటున్నాను. సీతాదేవి మేము వచ్చిన వంశం కూడా ఎంత విశిష్టమైనదో అనేసి, ఇప్పుడు వశిష్ఠుల వారు మాది ఎంత తగ్గట్టు వంశం. సో మీ వీళ్ళిద్దరు వంశాలు, ఈ యొక్క సూర్యవంశం ఇంకా ఈ జనకుడి యొక్క వంశం, రెండు చాలా ప్రఖ్యాతి చెందిన వంశాలు అన్నమాట అప్పట్లో. సో ఇప్పుడు జనకుడు చెప్తాడనమాట ఆయన వంశం ఎక్కడి నుంచి స్టార్ట్ అయిందని. ఎంతో గొప్ప మహారాజు నిమి, ఆయన గురించి కూడా మనము భాగవతంలో 11వ స్కందంలో విస్తృతంగా చర్చించుకుంటాము. సో ఈ నిమి మహారాజు యొక్క పుత్రుడు మితి. ఈ మితి అనే పుత్రుడే మిథిలా నగరాన్ని స్థాపించాడు, అందుకే మిథిలా నగరానికి మిథిలా అని పేరు వచ్చిందనమాట. ఆయన మొదటి జనకుడిగా, జనకరాజుగా లేకపోతే జనకుడిగా ఆయన్ని గుర్తిస్తారు. సో ఈ మిథిలా ప్రదేశానికి రాజునే జనక అని కూడా అంటారు. జనక అంటే ఏం లేదు, జనక అనేది మిథిలా ప్రదేశానికి రాజు పేరు అనమాట. సో వారికి ఇంకో పేరు ఉంటుంది కానీ జనకుడిగా గుర్తిస్తారనమాట. సో వీళ్ళందరినీ కూడా ఫస్ట్ జనకుడు, సెకండ్ జనకుడు అలా అంటారనమాట. సో మితి ఫస్ట్ జనకుడు అనుకోవచ్చు, ఆయన మిథిలాని స్థాపించారు. దాని తర్వాత మితి యొక్క కుమారుడు ఉదావసు యొక్క కుమారుడు నందివర్ధన. దాని తర్వాత నెక్స్ట్ రాజు వచ్చేసి సుకేతు. ఆయన తర్వాత వచ్చింది నెక్స్ట్ ఆయన పుత్రుడు దేవరాత. ఈయన గురించి మనం ఎప్పుడో విన్నట్టున్నాం, శివధనుస్ నీనకి ఇస్తారు కదా దేవతలు, అదనమాట దేవరాత. ఆయన దేవరాత యొక్క పుత్రుడు బృహద్రథ, ఆయన నెక్స్ట్ రాజు. దాని తర్వాత నెక్స్ట్ జనకరాజు వచ్చేసి మహావీర తర్వాత సుధృతి తర్వాత దృష్టకేతు తర్వాత హరియశ్వ తర్వాత మరు తర్వాత ప్రతీందక తర్వాత కీర్తిరథ తర్వాత దేవమీఢ దేవమీడ, తర్వాత విభూత, విభూత తర్వాత మహీద్రక, మహీద్ర తర్వాత మహీద్రక తర్వాత నెక్స్ట్ రాజు కీర్తిరాట, కీర్తిరాట తర్వాత మహారోమ, మహారోమ తర్వాత స్వర్ణరోమ, స్వర్ణరోమ తర్వాత హ్రస్వరోమ, హ్రస్వరోమ తర్వాత ఆయనకే ఇద్దరు పుత్రులు ఉన్నారన్నమాట. ఒకరు ఇప్పుడు నేను జనకుణ్ణి, నేను మొదటి పుత్రుణ్ణి, ఇంకా నా తమ్ముడు కుశధ్వజ. సో నా తండ్రి, మేమిద్దరము పెద్దగా అయిన తర్వాత నన్ను మా యొక్క తమ్ముణ్ణి చూసుకోమని బాగా అప్పచెప్పి ఆయన రాజ్యాన్ని వదిలి అడవిలోకి వెళ్ళిపోయాడు, అంటే వానప్రస్థను స్వీకరించాడు అన్నమాట. ఇది మనం చూస్తాము మహాభారతంలో కానీ, రామాయణంలో కానీ, భాగవతంలో కానీ. అలా సో వాళ్ళ పిల్లలు కూడా సరైన యోగ్యత వయసుకు వచ్చిన తర్వాత, వీళ్ళ వయసు అయిపోయిన తర్వాత కూడా సరైన వయసులో ఇంకా ఈ రాజ్యాన్ని త్యాగం చేసి రాజులు వానప్రస్థ తీసుకోవడం. సో అలాగే ఈ హ్రస్వరోమ కూడా వానప్రస్థను తీసుకొని అక్కడ తపస్సులు చేసి తర్వాత స్వర్గానికి వెళ్ళిపోయాడు. అలా దాని తర్వాత నేనే ఇక్కడ ఈ మిథిలా ప్రదేశానికి జనకుడిగా రాజుగా నియమితమయ్యాను. తర్వాత ఈ మిథిలా ప్రదేశాన్ని నేను సంరక్షిస్తున్నాను, నా యొక్క తమ్ముణ్ణి కూడా నేను చూసుకుంటున్నాను, కుశధ్వజను నా సంరక్షణలోనే ఉన్నాడు. దాని తర్వాత ఒకసారి ఏం జరిగిందంటే సుధన్వా అనే ఒక శంఖాశ్య ప్రదేశానికైన రాజు, ఎంతో పరాక్రమశాలి, ఎంతో ప్రఖ్యాతి చెందిన రాజు, ఒకసారి ఆయన మిథిలా నగరాన్ని ఆక్రమించాడు, అటాక్ చేశాడు అనమాట. అలా ఆక్రమణ చేశాడు, ఆక్రమించలేదు మొత్తం, ఆక్రమణ చేశాడు, అటాక్ చేశాడు, ఆక్రమణ చేశారు. నాకు ఒక సందేశాన్ని పంపించారు. ఏమో సందేశం అంటే నాకు చెప్పారు వెంటనే ఆ శివధనుస్సుని మరియు సీతాదేవిని ఆయనకు అప్పచెప్పాలని. నేను దాని ఆ సందేశాన్ని తిరస్కరించి ఆయనతో పాటు యుద్ధం చేశాను. సో ఆ యుద్ధంలో నేను ఆ సుధాన్వా అనే రాజుని నేను వధించాను. ఆ వధించిన తర్వాత ఆ ప్రదేశానికి, శాంకాశ్య ప్రదేశానికి నా యొక్క తమ్ముడైన కుశధ్వజను రాజుగా నియమించాను. అప్పటి నుంచి ఆయన అక్కడే రాజుగా ఆ ప్రదేశానికి నియమితమైన తర్వాత అక్కడే పరిపాలిస్తున్నాడు. సో ఈ విధంగా మా నాది మా వంశము ఈ కుశధ్వజ, మా గురించి మేము చెప్పాము, ఈయనే మా తమ్ముడు కుశధ్వజ, నేను, ఇది మా వంశ చరిత్ర. సో నాకు ఎంతో ఆనందం ఈ సీత, మా యొక్క కూతురు సీతాదేవిని ఇంకా మరియు ఇంకో కుమార్తెన ఊర్మిళను, సీతాదేవిని రాముడికి, ఊర్మిళను లక్ష్మణుడికి ఇచ్చి వివాహం చేయడానికి నాకు సమ్మతమే, నాకు ఎంతో ఆనందం. సో నేను ఈ యొక్క మీ యొక్క ఈ విషయానికి ప్రతిస్పందిస్తూ చెప్తున్నాడు జనకుడు. చెప్పిన తర్వాత ఆయన ఇంకా వెంటనే చెప్తాడు, కానీ ఇంకా ఈ యొక్క విషయాన్ని మనం ఆలస్యం చేయకూడదు, మీరు వెంటనే ఈ వివాహ కార్యక్రమాలు, దానికి ముందు చేయాల్సిన కార్యక్రమాలు వివాహానికి అవన్నీ ఆరంభించేసేయండి. దీనికి ముందు మీరు రామ లక్ష్మణులు వారికి తరఫున మీరు గోదాన చేయాలి. గోదాన చేసిన తర్వాత ఇంకా పితృకార్యాలు కూడా చేయాలి. దాని ద్వారా పితృలు ఎవరైతే యాన్సిస్టర్స్, ఇంకా పూర్వజులు, వంశంలో వచ్చిన పూర్వరాజులు ఎక్కడైతే వారు ఉన్నారో అక్కడ నుంచి వాళ్ళ ఆశీస్సులు, ఆశీర్వాదాలు మనం తీసుకుంటాం అన్నమాట. అది వాళ్ళకి ఎంతో శుభదాయకం. సో అది ఆ కార్యక్రమం తర్వాత ఈ వివాహ కార్యక్రమం చేయాలి. సో ఈరోజు వచ్చేసి మాఘ నక్షత్రం, ఇక్కడ నుంచి దీని తర్వాత మూడో రోజు వచ్చేసి, ఈరోజు నుంచి మూడో రోజు వచ్చేసి ఆ రోజు ఉత్తర ఫాల్గుని నక్షత్రం, అది ఎంతో శుభదినం. ఆ రోజు బాగానే ఇంకొక ఇది కూడా ఉందన్నమాట, ముహూర్తం ఉంది. సో అది చాలా మంచి ముహూర్తం, చాలా మంచి రోజు. అదే రోజు ఉత్తర ఫాల్గుని నక్షత్రం ఉన్న సమయంలో ఈ యొక్క వివాహం జరిగితే అది చాలా శుభదాయకం. ఆ విధంగా జరిగేటట్టుగా మీరే చూడండి అనేసి వశిష్ఠుల వారికి చెప్తారన్నమాట. సో వశిష్ఠుల వారు కూడా విని, ఎందుకంటే ఇది చాలా శాస్త్రాల ప్రకారం ఒక వ్యక్తి తన కుమార్తెను ఈ ఉత్తర ఫాల్గుని నక్షత్రం రోజు కన్యాదానం చేసి వివాహం చేస్తే అది చాలా శుభమని మన శాస్త్రాల్లో రాశారు. సో అదేవిధంగా జనకుడు కోరుకొని అడిగాడు అనమాట వశిష్ఠుల్ని. సో వెంటనే వశిష్ఠులు దానికి అంగీకరించారు. దాని తర్వాత వెంటనే ఆ జనకుడు తన విషయం చెప్పిన తర్వాత విశ్వామిత్రుడు లేచాడు అనమాట. విశ్వామిత్రుడు లేచి వశిష్ఠుల యొక్క సమ్మతితో ఆయన జనకుడితో ఇలా మాట్లాడుతున్నాడు. చాలా బాగా చెప్పావు జనక, నువ్వు రాముడికి సీత ఇంకా లక్ష్మణుడికి ఊర్మిళ చాలా తగిన జోడి, వారిది సరైన జోడి. సో ఈ వివాహం చాలా మంచిగా జరగాలి, గొప్పదే. కానీ నేను దీంతో పాటు ఇంకొక విషయం నీతో మాట్లాడాలనుకుంటున్నాను, చెప్పాలనుకుంటున్నాను నీకు. అదేంటంటే, నేను ఇంకొక మనవి ఏంటంటే, నా మనవి మా దశరథ మహారాజు లేకపోతే ఇక్కడ ఇక్ష్వాకు వంశం తరఫు నుంచి, మీ తమ్ముడైన కుశధ్వజకి ఇంకా ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. వారిద్దరు కుమార్తెలను దశరథ మహారాజు అయిన ఇంకా ఇద్దరు కుమారులు ఉన్నారు భరత మరియు శత్రుఘ్నులకి. వారిద్దరికి కూడా ఇచ్చి వివాహం చేయడానికి నేను మిమ్మల్ని కోరుతున్నాను. ఈ విధంగా ఇది నా మనవి. సో జనకుడు వెంటనే నించొని వారిద్దరిని, వశిష్ఠుల వారిని ఇంకా విశ్వామిత్రుడిని సమానపూర్వకంగా మాట్లాడుతూ, నాకు ఎంతో సంతోషం, ఇది మీ ఇక్ష్వాకు వంశంతో మాకు సంబంధం కుదరడమే మా అదృష్టంగా భావిస్తున్నాను. అంతేకాకుండా దానికి పైగా ఈ మొత్తం ప్రపంచంలోనే ఎంతో గొప్ప బ్రహ్మర్షి ఋషులైన వశిష్ఠులు, విశ్వామిత్రులు, మీ ఇద్దరు నన్ను ఆదేశించడం, నాకు సూచించడం, ఇది నాకు చాలా ఎంతో గొప్ప విషయం, నాకు ఎంతో ఆనందకరమైన విషయం. నేను ఎంతో కృతజ్ఞుడిని మీ పట్ల. నేను మిమ్మల్ని ఇద్దరిని కూడా గురువులుగా స్వీకరిస్తున్నాను, ఎప్పుడు మీ శిష్యుడిలాగానే నేను ఉంటాను, తప్పకుండా మీ ఆజ్ఞను నేను నెరవేరుస్తాను అనేసి, మీరు ఈ విధంగా ఇక్ష్వాకు వంశానికి మా వంశానికి సంబంధాన్ని స్థాపిస్తున్నారు, ఇంత కనిష్టమైన సంబంధాన్ని, సో నాకు చాలా ఆనందం, సమ్మతం అనేసి జనకుడు చెప్తాడనమాట. దాని తర్వాత సో వెంటనే ఇంకొక విషయం కూడా చెప్తాడు జనకుడు. దాంతోపాటే వీళ్ళందరి నలుగురు వివాహాలు కూడా ఒకే రోజు మనం అనుకున్న రోజే జరిగితే బాగుంటుంది, ఆ విధంగా మీరు చూడండి అనేసి కూడా ఆయన విన్నపి చేసుకుంటాడు జనకుడు. సరే అని వాళ్ళు అంగీకరిస్తారు. దాని తర్వాత దశరథ మహారాజు నించొని జనకుడిని కూడా గుణగానం చేస్తారు, నీ చాలా గొప్ప మనసు, గొప్ప మనసు, మీది గొప్ప వంశం, మీరు ఇలా వెంటనే అంగీకరించారు, చాలా మీకు మంచి మనస్సు, అలా గొప్పగా ఆయన వర్ణించిన తర్వాత, సరే మీరు ఇప్పుడు అన్న విధంగానే మనం ఇంకా ఇక్కడ నుంచి 3 రోజుల్లో మనం వివాహం చేయాలంటే దానికి తగిన ముందు కార్యక్రమాలు చేయాలి కదా, గోదాన, పితృకార్య, ఇవన్నీ ఇంకా అరేంజ్మెంట్స్, ఇవన్నీ ఏవైతే చేయాలో మరి దానికి వెంటనే మేము దీన్ని స్టార్ట్ చేస్తాము అనేసి సెలవు తీసుకొని అక్కడి నుంచి ఆయన ఋషులతో, అంటే వశిష్ఠ, విశ్వామిత్ర, ఇంకా మిగతా వాళ్ళందరితో కూడా దశరథ మహారాజు అక్కడి నుంచి ఆ సభ నుంచి ఇంకా వెళ్ళిపోయాడు అనమాట. దాని తర్వాత ఆయన గోదాన కార్యక్రమం కూడా చేస్తారనమాట. సో గోవుల్ని దానం చేస్తాడనమాట దశరథ మహారాజు బ్రాహ్మణులకి. ఎన్ని గోవుల్ని దానం చేస్తాడంటే, ఇప్పుడు 4 కుమారులు కదా, ఒక్కొక్క కుమారుడి కోసం అనేసి 100,000 ఆవుల్ని ఆయన దానం చేస్తాడనమాట. అంటే మొత్తం 400,000 ఆవుల్ని బ్రాహ్మణులకి దానంగా దశరథ మహారాజు ఇస్తాడనమాట. అంటే వారి రాముడు, లక్ష్మణుడు, భరత, శత్రుఘ్నుల యొక్క బాగోగులను కోరి వారికి మంచి జరగాలి, మంగళం జరగాలి అని, బ్రాహ్మణుల యొక్క ఆశీర్వాదం పొందాలి అని. సో ఈ విధంగా ఇది ఒక సంస్కారం అనమాట, ఇలా బ్రాహ్మణులకి దానం ఇవ్వడం, ఏ శుభకార్యంలో అయినా సరే ముందు తర్వాత మధ్యలో. సో మనం చూస్తాము ఇక్కడ కూడా దశరథ మహారాజు బ్రాహ్మణులకి దానం ఇస్తున్నారు. ఎందుకు బ్రాహ్మణులకి దానం ఇవ్వడాన్ని అంతగా ప్రోత్సహించారు మరియు సూచించారు, ప్రతి కార్యంలో ముందు తర్వాత ఎందుకు ఇలా ఇచ్చారు అంటే, ముఖ్యంగా బ్రాహ్మణులు అనే వారు ఎవరైతే ఉన్నారో వారు ముఖ్యంగా వారి జీవితాన్ని సంపూర్ణంగా భగవత్ చింతనకు, భగవత్ ధ్యానానికి, భగవత్ శిక్షణకు, ఇంకా వారి జీవితంలో మొత్తం సమయం అంతా ఇంకొకరికి భక్తిని, భగవంతుడి గురించి తెలియజేయడానికి, వారి యొక్క ఆధ్యాత్మిక ఉన్నతికి దోహదపడడానికే, అందరి సమాజంలో సరైన మార్గదర్శన చేయడానికి, అందరినీ ఎలా భగవద్ధామానికి పంపించడానికి వారు చేసే ప్రయత్నం అనమాట. వారు వారి గురించి, మేము ఎలా జీవిస్తాము, మాకు ఎక్కడి నుంచి ఎవరు మాకు తిండి పెడతారు, ఇట్లాంటి విషయాలు వారు ఎక్కువగా ఆలోచించారనమాట. వారి సదుపాయాలు, వారి యొక్క విషయం కన్నా ఎక్కువ వాళ్ళు సమాజంలో ఉన్న ప్రతి ఒక్కరి గురించి ఆలోచించి భగవంతుడి సేవ చేసుకుంటూ వారు ఎక్కువ సమయాన్ని మొత్తం సమయాన్ని వెచ్చిస్తారు కనుక వారు వారికి ఇలా దానమిస్తూ ఉంటారు అన్నమాట. వారికి కావాల్సిన విషయాలు వస్తువులు అంతేకాకుండా వారి ఆశీర్వాదాన్ని తీసుకుంటారు. ఇంకా వారికి తెలుసు వీళ్ళకి ఏమి ఇచ్చినా దానం అవన్నీ కూడా భగవత్ సేవకు, సమాజాన్ని ఉద్ధరించడానికి, మనుషులను ఉద్ధరించడానికి మాత్రమే వీరు ఉపయోగిస్తారు. సరైన వినియోగం దీనికి జరుగుతుంది అనే విషయాన్ని కూడా తెలిసే రాజులు కానీ అందరు కానీ వ్యక్తులు కానీ బ్రాహ్మణులకి దానమిస్తారనమాట. అలా సూచించారు కూడా ఇవ్వమని. దాని ద్వారా అందరికీ లాభం జరుగుతుంది. సో అదే రోజు ఆ గోదానం జరిగిన రోజే యుధాజిత్ ఆయన మిథిలాకు చేరుకున్నాడు. ఆయన ఎవరు? కేకేయ ప్రదేశానికి రాజు అయిన కుమారుడు, ఆయన రాజు యొక్క కుమారుడు, పుత్రుడు. అంటే ముఖ్యంగా చెప్పాలంటే కేకేయ యొక్క రాజు యొక్క పుత్రి కైకేయి దశరథ మహారాజుతో వివాహమైంది కనుక సో భరతుడి యొక్క సొంత మేనమామ అన్నమాట ఇప్పుడు వచ్చింది. సో యుధాజిత్ అక్కడికి వచ్చి వెంటనే దశరథ మహారాజుని కలిసి, నేను తెలుసుకున్నాను మీరు ఇక్కడ పుత్రుడి యొక్క వివాహ పుత్రుల యొక్క వివాహం కొరకనేసి ఇక్కడ మిథిలాలో ఉన్నారని నేను వచ్చాను. నన్ను కేకేయ రాజు పంపించారు మీ యొక్క శుభ సమాచారం గురించి తెలుసుకోమని, అలాగే మీ అందరూ ఎలా ఉన్నారు, బాగున్నారా లేదా కుశలమా అని తెలుసుకోవడానికి మీ యొక్క మేలు కోరుతూ వారు సో జో కుశల ప్రశ్నలు అవి చెప్పి దాని తర్వాత అసలు విషయం చెప్తారనమాట. కేకేయ రాజుకి భరతుణ్ణి, ముఖ్యంగా బేసికల్లీ తన పుత్రి యొక్క పుత్రుణ్ణి, మీ పుత్రుణ్ణి భరతుణ్ణి చూడాలని ఎంతో కోరిక ఉంది, అందుకని మీరు భరతుణ్ణి ఆయన దగ్గరికి పంపించగలరా కేకేయ ప్రదేశానికి, ఈ విన్నపం మీకు చేసుకుంటున్నాను నేను కేకేయ రాజు తరఫు నుంచి అని. ఇలా మీరు ఈ యొక్క కేకేయ రాజు యొక్క విన్నపాన్ని స్వీకరించి ఆయన్ని కొంచెం ప్రసన్నం చేయండి అనేసి దశరథుణ్ణి కోరుకుంటానమాట యుధాజిత్. సో దశరథుడు వింటాడు. ఇప్పుడు వెంటనే అయితే పంపించలేడు ఎందుకంటే ఇప్పుడు వివాహం జరగబోతుంది. సో నెక్స్ట్ రోజు పొద్దున దశరథుడు ఇంకా ఆయన ఋషులు మును ఎవరైతే ఉన్నారో వశిష్ఠ ఇంకా మిగతా వాళ్ళందరూ నలుగురు పుత్రులు వీళ్ళందరితో ఇంకా ఈ నలుగురు పుత్రులు కూడా అంటే రాముడు భరతుడు వీళ్ళందరూ కూడా రాముడు వీళ్ళందరూ కూడా చేతికి మంగళదాయకమైన దాగాన్ని దారాన్ని తాడుని కట్టుకొని ఉంటారనమాట ఏదైతే వివాహం అప్పుడు కట్టుకోవాలో. సో అది చేతికి కట్టుకొని నలుగురు కూడా దశరథుడితో ఇంకా అందరితో కలిసి ఋషులతో కలిసి మునులతో కలిసి వాళ్ళు ఎక్కడైతే యజ్ఞ మండపం ఉందో ముందు అక్కడ యజ్ఞం జరిగేది కదా మన జనకుడు చేస్తున్నాడు ముందు. సో ఈ యజ్ఞం తర్వాతే అదే స్థలంలో వివాహం జరుగుతుందన్నమాట అలాగే నిశ్చయించుకున్నారు. సో ఆ యొక్క మండపానికి వాళ్ళు చేరుకున్నారనమాట వివాహ స్థలానికి. అక్కడ చేరుకున్న తర్వాత వశిష్ఠుల వారు జనకుడితో అంటున్నారనమాట అక్కడ, ఓ జనక మహారాజా మేము మీకోసం వేచి ఉన్నాము ఇక్కడ దశరథ మహారాజు ఇంకా ఆయన పుత్రులతో సహా మేమందరం కూడా మీ యొక్క మీకోసం వేచి ఉన్నాము. మీరు ఎందుకంటే మీరు కదా దానం చేసేవారు సో మీ యొక్క ఆహ్వానం కోసం మేము వేచి ఉన్నాము, సో మీరు సిద్ధమేనా అని. సో జనకుడు వెంటనే చూసి, అప్పటికీ జనకుడు అక్కడ చేరుకున్నాడు వివాహ మంటపానికే కాదు ఎక్కడైతే వివాహం జరుగుతుందో ఆ వేదికకు ఆ స్థలంపైన అక్కడే చేరుకున్నాడు ఆల్రెడీ. సో జనకుడు అంటున్నాడు అనమాట, నేను ఇక్కడ వచ్చేసాను, నా పుత్రులు నలుగురు కూడా ఇక్కడ ఉన్నారు వివాహ స్థలంలో వేదిక పైన. సో మీరు ఇంకా అక్కడే ఎంట్రన్స్ దగ్గర అంటే ప్రవేశం దగ్గరే ఎందుకు నించున్నారు, మిమ్మల్ని ఎవరైనా ఆపారా, మీ కుమారుల యొక్క వివాహమే ఇంక ఇది మన ఇల్లే, సో ఇక్కడ మిమ్మల్ని మీరు ఎవరిని అడగాల్సిన అవసరం లేదు, మీరు వెంటనే వచ్చేసేయండి, ఎంత తొందరగా వస్తే అంత మంచిది, ఆలస్యం చేయకండి అని వెంటనే జనకుడు చెప్తాడనమాట. ఆ విధంగా చెప్పగానే దశరథ మహారాజు ఇంకా అందరూ కూడా ఎలా విచ్చేస్తారంటే, విశ్వామిత్రుడు జనకుడి యొక్క చేయి పట్టుకుంటాడు, వశిష్ఠులు కుశధ్వజ యొక్క చేయి పట్టుకుంటారు, ఇద్దరు వాళ్ళ చేతులు పట్టుకొని వాళ్ళందరి శిష్యులతో ఆ వేదికకు అక్కడ ఎక్కడైతే వివాహం జరుగుతుందో ఆ వేదికకు చేరుకుంటారు. దాని తర్వాత దశరథుడు తన నలుగురు పుత్రులతో ఇంకా భార్యలతో ఇంకా మిగతా ఋషులు మునులతో కలిసి వేదిక పైనకి చేరుకుంటారు ఎక్కడైతే వివాహం జరిగే స్థలం ఉందో. దాని తర్వాత జనకుడు అందరికి బ్రాహ్మణులకు కూడా ఇంకా ఋషుల మునులందరికీ కూడా అక్కడ వచ్చిన వాళ్ళ బంధువులందరికీ కూడా రకరకాల గిఫ్ట్స్ బహుమతులు, దానములు, దానాలు వాళ్ళకి ఇచ్చి వాళ్ళని సంతృప్తిపరిచి వాళ్ళని ఆదరిస్తారు. దాని తర్వాత జనకుడు వశిష్ఠులు వారికి కోరుతారు, మీరు ఇప్పుడు వివాహ కార్యక్రమానికి కావాల్సిన పద్ధతి ఏవైతే రిచువల్స్ ఉంటాయో అవన్నీ కూడా మీరు చేయండి రిచువల్స్. సో ఇప్పుడు మీరే ఈ యొక్క వివాహాన్ని చేయండి అనేసి వశిష్ఠులు వారిని కోరుకుంటారన్నమాట. సో దీని తర్వాత ఎగ్జాక్ట్లీ ఎలా జరిగిందనే విషయం కూడా మనం డీటెయిల్గా మనం చూసుకుందామంటే ఇక్కడ రెండు మూడు శ్లోకాలు డైరెక్ట్గా రామాయణం నుంచే. సో వశిష్ఠులు వారు వెంటనే సరే అనేసి అంగీకరించి జనకుడి యొక్క నివేదనను స్వీకరించి విశ్వామిత్రుడు మరియు శతానందను ముందుంచుకొని అక్కడ ఒక వేదికను, ఒక ఎగ్జాక్ట్ ఒక స్పాట్ అంటే ఇప్పుడు అవి అక్కడ ఉన్న వివాహ వేదిక కొబ్బరి చెట్టు యొక్క ఆకులతో తయారు చేస్తారంట. ఆ వేదికల మధ్యలో వీరు ఒక ప్లాట్ఫామ్, ఒక వేదికను తయారు చేస్తున్నారు. అక్కడ శాస్త్రాల అనుగుణంగా రకరకాల పుష్పాలు, సువర్ణ పాలిక, బంగారు వెజల్స్ పాత్రలు, దాంట్లో ఆ పాత్రల్లో స్ప్రౌట్స్ అంటే రకరకాల ఉంటాయి కదా దాల్స్, అవన్నీ నీళ్ళలో అంకురించిన విత్తనాలన్నీ, అలాగే ఇంకా ఎన్నో రకాల పాత్రల్లో జలాలు, వాటి పాత్రలకి రంధ్రాలు ఉంటాయంట. ఇంకా అలాగే ఇంకా కొన్ని మట్టి పాత్రలు, అందులో కూడా కొన్ని అంకురించిన విత్తనాలు ఉంటాయి. దాని తర్వాత అగరబత్తి అంటే ఇన్సెన్స్ అని ఇచ్చారు. సో అగరబత్తి అంటాం కదా మనం, సో అవన్నీ పెట్టుకోవడానికి కావాల్సిన పాత్రలు అవన్నీ కూడా ఉంటాయి. దాంట్లో అగరబత్తి ధూప్ స్టిక్ అంటాం కదా, అది కూడా ఆల్రెడీ వెలిగించి ఉందన్నమాట. దాని తర్వాత ఇంకా కాన్షెల్స్, అదేమైనా కాన్షెప్డ్ వెజల్స్, శ్రుక్స్ అంటే ఇవి స్పూన్స్ అనమాట, దేని ద్వారా అయితే ఘీని నెయ్యిని యజ్ఞంలో వేస్తారు. ఇంకా వెజల్స్ ఫిల్డ్ విత్ వాటర్, అర్ఘ్య నీరు అర్పించడానికి కావాల్సిన అర్ఘ్య పాత్రలు. తర్వాత ఇంకా రోస్టెడ్ ప్యాడీ అంటే మనం ఏమంటాము ప్యాడీని, ఇది మన వరి అంటాము. సో బియ్యం కన్నా ముందు పొట్టుతో ఉంటుంది కదా అది ప్యాడీ, దాన్ని రోస్టెడ్ ప్యాడీ రోస్ట్ చేస్తే దాన్ని ఏమంటాము ప్యాడీని రోస్ట్ చేస్తే అవి మీరు చూస్తూ ఉంటారనుకుంటా టెంపుల్స్ బయట కూడా కొన్ని శుభకార్యాలకు యూజ్ చేస్తారు, వాటిని మనం ఎగ్జాక్ట్గా ఏమంటాం గుర్తుకు రావట్లేదు. సో అవి మన మరమరాల్లాగానే ఉంటాయి, మురుమరాల్లాగానే, కానీ పొట్టుతో సహా రోస్ట్ చేస్తారు అవి. దాని తర్వాత ఇంకా కొన్ని పాత్రలు, ఇంకా అన్బ్రోకన్ గ్రెయిన్స్ విత్తనాలు అంటే గ్రెయిన్స్ అంటే ధాన్యాలు, వాటన్నిటికీ పసుపుతో ధాన్యం రైట్ థ్యాంక్ యూ తో పసుపుతో మిక్స్ చేసిన ధాన్యాలు అంటే రైస్ అవన్నీ కూడా ఉంటాయన్నమాట అక్కడ. సో ఇవన్నీ కూడా అక్కడ అరేంజ్ చేశారనమాట. దాని తర్వాత వశిష్ఠులు వారు ఎలాగైతే శాస్త్రాల్లో ఇచ్చారో ఆ విధంగానే, దానికి అనుగుణంగానే వడ్డులు అంటారు, ఓకే ఫైన్, సో దానికి అనుగుణంగానే అక్కడ దర్బా గ్రాస్ని పెట్టి దానికి కావాల్సిన మంత్రాలు ఉచ్చారణ చేయడం స్టార్ట్ చేశారనమాట. అక్కడ ఇంకా సాక్రిఫిషియల్ ఫైర్ అగ్ని, వివాహం చేయడానికి అగ్నిని కూడా స్టార్ట్ చేశారు, మంత్రాలు చదువుతున్నారు. ఇంకా మంత్రాలు చదువుకుంటూ యజ్ఞం చేయడం స్టార్ట్ చేశారనమాట. దాని పదార్థాలన్నీ కూడా యజ్ఞంలో అర్పించి అన్ని పదార్థాలు రెడీ చేసుకున్నారు కదా, అన్నీ కూడా యజ్ఞంలో కూడా అర్పిస్తున్నారు, ఘీ కూడా అర్పిస్తారు, మంత్రాలు చదువుతున్నారు, వివాహం బేసికల్లీ జరుగుతుందన్నమాట. సో వివాహాన్ని అలా హోమం చేస్తున్నారు వశిష్ఠుడు స్వయంగా. అప్పుడు జనకుడు సీతాదేవిని తీసుకొని వచ్చి ఈ యొక్క అగ్ని యొక్క ముందు కూర్చోబెట్టాడంట. అటువైపు అంటే అగ్నికి ముందు, శ్రీరాముడికి ముందు అంటే అగ్ని మధ్యలో ఉంటే అగ్ని యొక్క అది యజ్ఞంది అగ్ని ఉంటుంది కదా, ఒకవైపు శ్రీరాముడు కూర్చుంటే దానికి ఎదురుగా సీత కూర్చుందన్నమాట. సో సీతాదేవి మొత్తం అలంకరించుకొని ఉందంట, ఎంతో మంచి అలంకరణతో. ఆమె ఒక పద్మావతి అంటే పద్మ, కానీ చేతిలో మాత్రమే పద్మపువ్వు లేదు అంతేగాని ఆమె అలా కనిపిస్తుందంట. కేశవుడు అదే భగవంతుడు కేశవ పద్మావతి ఎట్లుంటారో అలా కనిపిస్తున్నారు రాముడు సీత అని చెప్పారు. ఇంకా సీతాదేవి యొక్క రంగు ఎలా ఉందంటే లైట్నింగ్ కాంప్లెక్షన్, లైట్నింగ్ అంటే మెరుపు, మెరుపు వస్తుంది కదా, ఆ మెరుపు యొక్క రంగు ఆమె ఆమెది అనమాట. మన ఉరుములు మెరుపులు వచ్చినప్పుడు మెరుపు, ఉరుములు మెరుపుల యొక్క రంగు ఉంటుంది, వైట్ వైటిష్ ఉంటుంది అలా అనమాట. సో సీతాదేవి యొక్క రంగు, ఇంకా ఆమె కళ్ళు వెడల్పు పెద్దగా ఉన్నాయి, ఎలాంగేటెడ్. ఇంకా ఆమె జుట్టు వచ్చేసి అది రింగులు రింగులుగా ఉంటుంది, కర్లీ హెయిర్, ఉంగురాల జుట్టు అంటారు కదా అలా. సో దాని తర్వాత ఆమె వచ్చేసి ఎల్లోయిష్ సిల్క్ గార్మెంట్, పసుపచ్చ పట్టు చీరని ధరించిందనమాట. ఆ పట్టు చీర పైన, పసుపచ్చ పట్టు చీర పైన హంస యొక్క డిజైన్ ఉందంట, హంసల యొక్క డిజైన్ అనమాట ఉంది. ఇంకా ఆమె పై వస్త్రం వచ్చేసి రెడ్ కలర్, డార్క్ రెడ్ కలర్ పై వస్త్రం ధరించింది. సో అలా సీతాదేవిని తీసుకొచ్చి రాముడు ముందు కూర్చోపెట్టాడు. జనకుడు ఆ యొక్క వివాహ యజ్ఞం జరుగుతుంది కదా, దాని ఆపోజిట్లోనే. సో రాజా జనకుడు ఇప్పుడు శ్రీరాముడితో ఇలా అంటున్నాడు. ఇప్పుడు శ్రీరాముడితో ఏమంటున్నాడు అని చాలా ముఖ్యమైన శ్లోకం. ఈ శ్లోకాన్ని మనం చర్చించుకుందామండి బాగా. ఇయం సీతా మమ సుత సహధర్మచారి తవ ప్రతీచ్ఛా చైనాం భద్రం తే పాణిం గృహ్ణీష్వ పాణిన. దీన్ని చర్చించుకుందామంట, ప్రతి శబ్దాన్ని చర్చించుకుందామంట. ఇక్కడ మెయిన్గా ఏంటంటే ఇక్కడ జనకుడు సీతాదేవిని రాముడికి అప్పచెప్తున్నాడు, ఇస్తున్నాడు అనమాట, పాణిగ్రహణం. సో ఆ శ్లోకం ఇది. సో ఇక్కడ ఏమంటాడంటే ఇయం సీత, ఇయం సీత అంటే ఈమె సీత ఎవరు, మమ సుత నా పుత్రి, సహధర్మచారి తవ ఇప్పుడు ఆమె నీ ధర్మచారి, ప్రతీచ్ఛ చైనం నువ్వు ఆమెను స్వీకరించు ఇలా, భద్రంతే ఇప్పుడు నీకు అంత శుభమే కలుగు కాక, పాణిం గృహ్ణీష్ పాణిన అనేసి నీ యొక్క చేతితో ఆమె చేతిని నువ్వు స్వీకరించు అనేసి ఆయన కోరుతున్నాడు అనమాట ఇప్పుడు శ్రీరామచంద్రుణ్ణి జనకుడు, పాణిగ్రహణం. సో దీన్ని మనకు బాగా వర్ణిస్తారన్నమాట ఆచార్యులు. సో ఇక్కడ హియర్ ఈ సీత అని ఎందుకు అంటున్నాడు జనకుడు అని, ఇయం సీత అంటే సీతాదేవిని చూడలేదా రాముడు, చూశాడు కదా. అంటే సీతాదేవి చెప్పారు కదా ఆమె ఎంత వెలుగుతో, ఇంకా ఎంత తేజస్సుతో, ఎంత సౌందర్యంతో వెళ్ళిపోతుంది అంటే ఒకసారి రాముడు ఆమెను చూసి కూడా వెంటనే అంటే షాక్ తిన్నట్టుగా ఉన్నాను, మొమెంటరీ డేజ్డ్ అంటే ఒక వెలుతురుని చూడగానే మీకు తొందరగా ఏం కనిపించదు క్లియర్గా ఏంటనేది. సో అలా కొంచెం ఆశ్చర్యచకితుడు అయిపోయిన కనిపించి రాముడిని చూసి జనకుడు అంటున్నాడు అనమాట ఈమె సీత. సో ఈమె నా పుత్రి. సో ఎందుకంటే ఈమె సీత సరే అంత సౌందర్యవంతమైన ఎంతో తేజస్వి అయిన స్త్రీ, కానీ రాముడు అనుకున్నాడు అనుకోండి మేము ఇలా ఓన్లీ సౌందర్యవంతమైన స్త్రీలను మాత్రమే వివాహం చేసుకోము, మంచి వంశానికి చెందిన వాళ్ళు ఉండాలంటే. జనకుడు నెక్స్ట్ చెప్తున్నాడు ఏమంటే మమ సుత, ఆమె నా పుత్రి అంటే జనక వంశంలో పుట్టింది ఆమె, ఎంతో గొప్ప వంశం మాది. ఎందుకంటే జనకుడి పుట్టిన జనకుడి యొక్క వంశంలో ఎంతో ప్రఖ్యాతి చెందిన వంశం, ఎంతో ప్రతి రాజు ఎంతో ధార్మికంగా అన్ని వేద ధర్మాలని పాటించేవారు అని. సో ఈ విధంగా ఆమె నా పుత్రి అని చెప్తున్నారనమాట. ఓకే సరే నీ పుత్రి, ఇంకా సౌందర్యవంతమైన స్త్రీ, సరే నేను నీ ఆనందం కోసం, నీ కోరిక మేరకు నా ఆనందం కోసం నేను స్వీకరిస్తాను, కానీ మరి నాకు ఎన్నో ధర్మకార్యాల్లో మరి నాతో పాలు పంచుకోవడానికి యజ్ఞాల్లో ఇంకా మిగతా ధర్మకార్యాల్లో మరి నేను దానికి వేరే ఆమెను వివాహం చేసుకోవాలా అంటే, ఇక్కడ ఏంటంటే మామూలుగా జనకుడు ఊహించుకొని రాముడికి ఎటువంటి సందేహాలు వచ్చినా రాకున్నా వచ్చే ఉన్నా అన్నిటికీ సమాధాన పరిచేలాగా ఎలా ఎంతో సమయోచితంగా ఎంతో ఆలోచించి ఇలాంటి శ్లోకాన్ని చెప్పి ఇక్కడ రాముడికి సీతను అప్పచెప్తున్నాడు అనే విషయాన్ని ఇక్కడ చెప్తున్నారు. సో రాముడు ఇలా ఆలోచిస్తున్నాడు అని కాదు, ఇక్కడ ఏంటంటే జనకుడు అలా ఆలోచించుకొని చెప్తున్నాడు అనమాట. ఒకవేళ రాముడు ఇలా ఆలోచిస్తే దానికి ఈ విధంగా నా శ్లోకంలో నేను చెప్పిన ఈ యొక్క వాక్యంలో జవాబు ఉందన్నట్టుగా. సో ఈమె నీ ధర్మచారి అంటే ఈమె నువ్వు ధర్మచారి, నీ యొక్క మామూలు అంటే ఒక భార్య కాదు, సాధారణ భార్య కాదు, ఈమె ధర్మచారి, నీవు చేసే అన్ని ధర్మ యజ్ఞాల్లో కూడా ఈమె నీతో పాటే పాలు పంచుకుంటుంది. సో నీకు ఇంకొక స్త్రీ ఇంకొక భార్య అవసరం కూడా లేదు. సో ఈమె నీ ధర్మ సహచారి, నీ భార్య ధర్మచారి తవ. సో ఈ విధంగా చెప్పిన తర్వాత నెక్స్ట్ ఏం చెప్తున్నారంటే, సో మరి చెప్పారు సరే జనకుడు అనుకుంటున్నాడు, మరి రాముడు ఇలా జస్ట్ ఏమి ధర్మతారి అనగానే స్వీకరిస్తాడో లేదో నేను చెప్పాలి, నువ్వు స్వీకరించు అని. అందుకనే నా పర్మిషన్ లేకుండా, అంటే నేను తండ్రి కదా ఆమె తండ్రిని, నా పర్మిషన్ లేకుండా నా అనుమతి లేకుండా రాముడు నేను చెప్పకపోతే ఆమె స్వీకరించడు, అందుకనే నేను చెప్తున్నాను. ఏమని ఇక్కడ వచ్చారు కదా నెక్స్ట్, ప్రతిచ్ఛాచైనం దయచేసి స్వీకరించు అని. ఇక్కడ జనకుడు నువ్వు సీతాదేవిని స్వీకరించు అని చెప్తున్నారు, అంతేగాని నేను సీతాదేవిని నీకు ఇస్తున్నాను అని చెప్పట్లేదు. ఎందుకంటే నేను ఇవ్వడానికి సీతాదేవి శ్రీరాముడికి ఆమె ఎటర్నల్లీ, ఆమె ఇప్పటికీ ఆయన భార్య. సో ఆయన శాశ్వతంగా ఆయన భార్య భగవద్ధామం నుంచే. సో అందుకనే నేను ఎవరు ఆమెకి ఆయనకి ఇవ్వడానికి, సో ఆయనే స్వీకరించాలి ఆమెని, నేను మాత్రం ఆయన్ని వినిపించుకోగలను. సో దాని తర్వాత ఇక్కడ నెక్స్ట్ భద్రం తే అంటే, ఇక్కడ ఆమె ఇప్పుడు నీతో పాటు ఉంది, నీకంతా ఇంకా శుభమే జరుగుతుంది, శుభమే గలుగుగాక అంటే ఆమెకు ఈ విధంగా, అంటే ఇది శుభమైన విషయమని ఇక్కడ రాముడికి తెలియజేసే విధంగా ఆమెను స్వీకరించడం వలన నీకు ఇంకా శుభం జరుగుతుందని తెలియజేస్తున్నారు జనకుడు. దాని తర్వాత ఇంకొక విషయం కూడా ఏంటంటే, ముఖ్యంగా జనకుడి యొక్క ఉద్దేశం ఏంటంటే ఎవరి చెడు కళ్ళు చెడు దృష్టి పడకూడదు అనేసి. ఎప్పుడు మీకు ఇది శుభమే కలుగుగాక, దీనివలన మీ ఇద్దరు ఈడు జోడు చూసి ఎవరైనా ఈర్ష్యతో చెడు దృష్టిని వేయకుండా దాని యొక్క ప్రభావం కలగకుండా ఉండాలి అని ఉద్దేశంతో కూడా భద్రంతే అని చెప్తున్నారంట. ఇది మన ఆచార్యుల యొక్క తాత్పర్యం. సో దాని తర్వాత నెక్స్ట్ లాస్ట్, నువ్వు నీ చేతితో ఆమె చేతిని పట్టుకొని స్వీకరించు ఆమెని, వివాహం చేసుకో అని ఎందుకు చెప్తున్నారంటే, అలానికి చేసుకోవద్దు ఇలా నార్మల్గా మన పాణిగ్రహం ద్వారా ఇప్పుడు ఈ, ఎందుకంటే క్షత్రియులు ఎన్నో విధాలుగా వాళ్ళు వివాహం చేసుకోవచ్చు కానీ ఈ విధంగా వివాహం చేసుకోవాలని కోరుతూ ఇక్కడ అడుగుతున్నారన్నమాట. సో ఎందుకంటే ఆయన వాళ్ళిద్దరిని కూడా ఒక్కసారిగా వివాహమైన తర్వాత ఒకసారిగా అక్కడే వివాహం జరుగుతుండగా జరిగిన తర్వాత చూడాలి అనుకుంటున్నారు జనకుడు ఆ ఉద్దేశంతో అన్నమాట. సో దీని తర్వాత జనకుడు అలా పాణిగ్రహణం జరిగిన తర్వాత కొన్ని అదే యజ్ఞపు మంత్రాలతో ఉచ్చారితమైన జలాల్ని ఆ యొక్క చేతుల మీద పాణిగ్రహణం మీద వేస్తారన్నమాట. నీళ్లు నీరు వేసిన తర్వాత నీళ్ళన్నీ కూడా స్ప్రింకిల్ చేస్తారు. ఆ నీరు పాణిగ్రహం జరిగిన నీరు కింద పడిన తర్వాత అందరూ ఋషులు అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా మునులు అందరూ సాధు సాధు అంటారు, చాలా బాగా జరిగింది, వెరీ గుడ్ వెరీ నైస్. ఇంకా పైనుంచి దేవతలు ఋషులు వాళ్ళందరూ కూడా సాధు సాధు అంటారు. ఇంకా దుందుబి, ఇవి సెలెస్టియల్ డ్రమ్స్ అనమాట, అంటే స్వర్గంలో వాళ్ళు యూజ్ చేసే డ్రమ్స్ అనమాట, పెద్ద మంచి సౌండ్స్ వస్తాయి. ఆ డ్రమ్స్ అన్ని కూడా వాయిస్తున్నారు, వాణిద్యాలు వాయిస్తున్నారు. తనంతర పైనుంచి పుష్ప వృష్టి కూడా జరుగుతుంది, దేవతలు పుష్పాలని వృష్టిస్తున్నారు, పుష్పవర్షాన్ని చేస్తున్నారు, బయట నుంచి పుష్పాలు పడుతున్నాయి, ఇవన్నీ రియల్గా జరిగాయి అన్నమాట. సో ఈ విధంగా జనకుడు ఎంతో ఆనందంతో ఉప్పొంగిపోయి దీని తర్వాత ఇప్పుడు సీతారాముల యొక్క కళ్యాణం జరిగింది, శ్రీరామ సీతా కళ్యాణ మహోత్సవంకి జాయ్. సో దీని తర్వాత వెంటనే ఇంకా ఆనందంతో ఉత్సాహంతో నెక్స్ట్ లక్ష్మణుడిని కూడా పిలుస్తాడనమాట. ఓ లక్ష్మణ దయచేసి నువ్వు రా, ఇప్పుడు ఇక్కడ ఊర్మిళ యొక్క ఇక్కడ ఉంది, ఊర్మిళ యొక్క చేతిని నువ్వు కూడా పాణిగ్రహణం చేయి, నువ్వు స్వీకరించు నీ భార్యగా అనేసి నెక్స్ట్ భరతుడికి, సారీ లక్ష్మణుడికి ఊర్మిళనిచ్చి వివాహం చేస్తారు. వెంటనే ఆయన భరతుడిని పిలిచి భరతుడికి మండోదరినిచ్చి వివాహం చేస్తారు. దాని తర్వాత శత్రుఘ్నుడిని పిలిచి శత్రుఘ్నుడికి శృతకీర్తినిచ్చి వివాహం చేస్తారు. ఇలా నలుగురు వివాహాలు జరిగిన తర్వాత వాళ్ళందరూ కూడా ఆ వివాహం యజ్ఞం ఉంది కదా అగ్ని, దాని చుట్టూ నలుగురు తిరుగుతారనమాట. అంటే నలుగురు కపుల్స్ అంటే సీత రామ్ మరియు ఈ యొక్క ఊర్మిళ లక్ష్మణ మరియు మండోదరి భరత మరియు శృతకీర్తి ఇంకా శత్రుఘ్న, వీళ్ళందరూ కూడా యజ్ఞ మండపం చుట్టూ వివాహ యజ్ఞం చుట్టూ పరిక్రమ చేస్తారు. ఆ పరిక్రమ చేస్తుండగా మళ్ళీ పుష్పవృష్టి, పైనుంచి ఎన్నో పుష్పవృష్టి జరుగుతుంది. ఇంకా వాణిజ్యాలు వాణిస్తారు, అప్సరసలు నృత్యం చేస్తున్నారు, గంధర్వాలు గానం చేస్తున్నారు, దేవతలు ఋషులు వీళ్ళందరూ కూడా ఆశీర్వచనాలు ఇస్తున్నారు. ఈ విధంగా ఎంతో ఆనందపూర్వకంగా ఈ వివాహం అనేది జరిగిందన్నమాట. దాని తర్వాత అందరూ కూడా వారు ఉన్న స్థలాలకి తిరిగి వెళ్ళిపోయారు. ఈ విధంగా శ్రీ సీతారాముల కళ్యాణం, ఇంకా నలుగురు అన్నదమ్ముల యొక్క కళ్యాణం, దశరథుల యొక్క పుత్రుల యొక్క కళ్యాణం జరిగిందనమాట. సో శ్రీ సీతారాముల కళ్యాణ మహోత్సవ్ కి జాయ్. సో ఇక్కడే నేను ఈరోజు సెలవు తీసుకుంటాను. ఇంకా దీని తర్వాత వీళ్ళు తిరిగి ఇప్పుడు అయోధ్యకి వెళ్తారు కూడా నెక్స్ట్. సో వెళ్ళే సమయంలో ఒక చిన్న ఆటంకం కలుగుతుంది, పరశురాముడు వస్తాడు. సో అప్పుడు ఏం జరుగుతుంది అనే విషయాన్ని మనము రేపు చూద్దామంట. దాంతో బాలకాండ ముగుస్తుంది. సో రేపు బాలకాండ శ్రీ వాల్మీకి రామాయణంలో లాస్ట్ చర్చ, లాస్ట్ క్లాస్ ఉంటుంది. సో ఇక్కడే నేను ఈరోజు చర్చను ముగిస్తాను. చాలా చాలా ధన్యవాదాలు. శ్రీల ప్రభుపాదకి జాయ్. శ్రీ వాల్మీకి రామాయణం కీ జాయ్. శ్రీ సీతారామ కళ్యాణం కీ జాయ్. అనంతకోటి వైష్ణవ వృందికి జాయ్. నితాయ్ గౌర్ సీతనాథ్ ప్రేమానందే హరి హరి బోల్.